தத்புருஷாய வித்மஹே தாண்டவேஷாய தீமஹி தன்னோ நடேஷ பிரச்சோதயாத். சாம்ப சதாசிவமயமைன சபா சதஸ்சுக்கு சவனீய நமஸ்கார சமர்ப்பணம் చేసుకుంటూ నిన్నటి వరకు మనం చెప్పుకున్న చిదంబర రహస్యంలో ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని చెప్పడంతో పాటు అక్కడ పరమేశ్వరుడు ఏ విధంగా తన యొక్క ఆనంద తాండవమూర్తిని ప్రకటించాడో ప్రదర్శించాడో వివరించుకున్నాం. ఆ తర్వాత అక్కడున్న క్షేత్రానికి విశ్వమూలమైన చిదంబరానికి శరీరంలో హృన్మూలం శరీరానికి మూలమైనటువంటి హృదయంలో ఉన్న చిదంబరానికి ఇక్కడ మూడు మార్లు మూల శబ్దం వాడాం మనం. అదే మూలస్థానేశ్వరుడని చెప్పబడుతున్నటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ. ఆత్మ యొక్క ఈ చిచ్చక్తి విలాసమే చిచ్చక్తి యొక్క విలాసమే శివతాండవము. అదే మన హృదయంలో నిరంతరం ఉన్నటువంటిది. కనుకనే ఆ చిదంబరం దర్శించడం కోసమై మనం 8 రోజులు వివిధములైన అంశముల ఆధారంగా చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్నటి రోజున మనువంశానికి చెందినటువంటి వాడు, మనువుకి 5వ తరమైనటువంటి లేఖేంద్రుడు, ఆ లేఖేంద్రుని యొక్క ప్రథమ పుత్రుడు సింహవర్మ, ఆయన తపోదృష్టి కలిగినటువంటి వాడు, రాజ్యాన్ని కూడా తృణీకరించి ఆ మహానుభావుడు తండ్రికి అనుమతింపజేసుకుని చేరుకున్నాడు తిల్లవనానికి. వివిధములైన పద్ధతుల ద్వారా అక్కడ వ్యాఘ్రపాదుని యొక్క అనుగ్రహం పొందాడు. నటరాజు యొక్క ఆనతి మేరకు శివగంగలో స్నానం చేసి పంచాక్షరి మంత్రం తీసుకున్న దాని ప్రభావం చేత ఆ సింహవర్మకి వికార రూపం పోయి సువర్ణ ఛాయలతో కూడినటువంటి సుందర దేహం ప్రాప్తించింది. అప్పుడు ఆయన హిరణ్యవర్మ అని పిలవడం మొదలుపెట్టారు. హిరణ్యవర్మ, హేమవర్మ అని కూడా ఆయనకు నామాంతరం ఉన్నది. ఆ మహానుభావుడు అటు తర్వాత ఏం చేయాలి, నేను శివకార్యాలు చేస్తాను అని ప్రకటించాడు. అప్పుడు పరమేశ్వరుడు వ్యాఘ్రపాదుడు పతంజలి ఏం చెప్తా చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆయన వ్యాఘ్రపాదుని ఆశ్రమానికి చేరుకున్నారు. వ్యాఘ్రపాదుడు ఆయన పత్ని కూడా పుత్రవాత్సల్యంతో అతన్ని ఆదరించారు. వ్యాఘ్రపాదుల వారు ఈ సింహవర్మకి అనగా హిరణ్యవర్మకి దివ్యమైనటువంటి చిదంబర వైభవాన్ని చెప్తూ ఉన్నారు. అంతవరకు నిన్న మనం వివరించుకున్నాం. ఆ చెప్తున్న విషయంలో ఈ దివ్యమైనటువంటి చిదంబరం కించ ముక్తిప్రదాయని జంతువునాం చంద్రశేఖర, పరమేశ్వరుడు ముక్తిప్రదాయకమైన క్షేత్రములు చాలా తన యొక్క అనుగ్రహంతో మహర్షుల తపోబలంతో ఈ భారత భూమి అందు ఆవిష్కరించాడు. అందులో ప్రధానమైన కొన్ని ముక్తి క్షేత్రములున్నాయి. అది పుండరీకపురము, శ్రీశైలము, కాశీ, కమలాలయము. ఈ కమలాలయం అంటే ఏమిటి అని చాలా మంది అడిగారు. నేను మొదటి రోజు చెప్పాను, చాలా మంది గుర్తుపెట్టుకున్నారని నేను అనుకున్నాను. కమలాలయం దీనికి తమిళనాడులో తిరువారూర్ అని అంటారు. అక్కడ పుడితే చాలా గొప్పది, అది శివప్రాప్తిని కలిగిస్తుంది అని. ఆ తిరువారూర్లో పుట్టిన ముగ్గురు గురించి కూడా మీకు చెప్పాను. ఒకరు త్యాగరాజ స్వామి వారు, ఇంకొకరు ముత్తుస్వామి దీక్షితుల వారు, మరొకరు శ్యామశాస్త్రి గారు, ప్రసిద్ధులు. వారు ఏం పొంది ఉంటారు ఇప్పుడు తెలిసింది కదా, వారు ముక్తిని పొందుతారుండంలో సందేహం లేదు. కనుక కమలాలయం అంటే తిరువారూర్, ఇది తెలుసుకోవాల్సింది. తంజావూరుకి సమీపంలో ఉన్నటువంటిది. అలాంటి పవిత్రమైన క్షేత్రంలో మళ్ళీ ప్రత్యేకించి చెప్పినటువంటి చిదంబరం యొక్క వైభవంలో ఈ తిల్లవనం, ఈ చిదంబరం, దీనిని తృణీకరించిన వారికి పరమేశ్వరుడు కాశీ వెళ్ళినా ముక్తిని పడు సుమా అనే విషయాన్ని ప్రస్తావన చేశారు ఇక్కడ. అందుకు దీని యొక్క వైభవం దర్శన మాత్రం చేతనే అనుగ్రహిస్తాడు స్వామి. పైగా సర్వ విద్యాస్వరూపుడైనటువంటి అకల సకల సమన్వయమూర్తిగా ఇక్కడ ఉన్నాడు గనక జ్ఞానప్రదాత అయినటువంటి వాడు. ఈయన్ని సేవించినటువంటి మహాత్ములు ఎందరెందరూ ఉన్నారు. అందులో ఒక మహాత్మును గురించి ఇక్కడ చెప్తున్నారు. కైలాసే సర్వదా దేవః తాండవం తనుతే ముని. ఒకప్పుడు నందికేశ్వరుని దగ్గరికి శౌనకుడు అనే మహర్షి వెళ్లి ఒక మాట అన్నట్ట, శివతాండవం చూడాలంటే కైలాసంలో తప్ప ఇంకెక్కడ జరగదు కదా, అది కూడా కొద్ది మందే కైలాసంలో చూడగలుగుతున్నారు, ఆయన ఇంకెక్కడైనా దివ్యమైన నాట్యం చేస్తాడా, ఆకాశంలో గాని భూమి మీద గాని పర్వతం మీద గాని నీటి యందు గాని అడవిలో గాని వనంలో వనమునందు గాని, వనము అంటే ఇక్కడ తోట, అడవికి తోటకి తేడా ఉంది కదా, శ్మశానంలో గాని సూర్యమండలంలో గాని చంద్రబింబంలో గాని ఎక్కడ చేస్తాడు చెప్పు కైలాసం కాక అని అంటే నందికేశ్వరుడు చెప్తున్నాడు, కైలాసం కాక ఎక్కడ చేస్తాడు, నిన్ను వెతుక్కోవద్దు, ప్రపంచమంతా శివ నాట్యమయం, కానీ ఆ శివనాట్య వైభవం సాక్షాత్కరించే చోట ఒక్కటి, అది పుండరీకపురే కింతు భగవాన్ అనిశం శివ శ్రీమద్ అభ్రసభా మధ్య తనోత్యానంద తాండవం అని నందికేశ్వరుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే శౌనకుడు ఆ నందికేశ్వరుని వద్ద దీక్ష తీసుకుని తిన్నగా పుండరీకపురానికి చేరుకుని 1 సంవత్సర కాలం అక్కడ పరమేశ్వరుని ఆరాధించాడు. అప్పుడు ఆ నందికేశ్వరుడు చెప్పిన మాటల్లో కొన్ని బాగా హృదయానికి పట్టింది. అది అదేమిటంటే నా పరం శివగంగాయా తీర్థం స్నాథానం చిదంబరాత్. నా పరం శివగంగాయా తీర్థం, శివగంగకి మించిన తీర్థం లేదు, చిదంబరానికి మించిన స్థానం లేదు. తన్మంత్రాన్ నా పరో మంత్ర, నటేశ్వరునికి మించిన మంత్రము లేదు. ఆ మంత్రం ఏంటో మనం చెప్పుకున్నాం పంచాక్షరి. అదేవిధంగా నాస్తి దేవో నటేశ్వరాత్, నటేశ్వరునికి మించిన దైవం లేదు సుమా. అందుకే తదాలోక్యాప్ను హి ఫలం, దానిని నీ చర్మచక్షువులతో చిదంబరాన్ని చూడు అన్నాడు ఇక్కడ. అంటే చిదంబరం వెళ్ళిన వాళ్ళందరికీ చర్మచక్షువులకి నాట్యం కనబడకపోవచ్చు, కానీ చర్మచక్షువులతో చూడగలిగిన చిదంబరం ఉంది కదా మనకి, అది చూడు, ధన్యుడు బాబు అని గురువు చెప్పాడు గనక నందికేశ్వరుడు. సంవత్సరం పాటు ఆయన నిత్యం శివగంగలో స్నానం చేస్తూ దుష్కరమైనటువంటి తపస్సు చేశాడు, అది కూడా శివతాండవ దర్శన లాలసతో. సంవత్సరాంతే భగవాన్ తస్మై కారుణ్య సాగర దర్శయామాసమునయే శ్రీమత్తాండవం అద్భుతం. అప్పుడు పరమేశ్వరుడు దయతో అతనికి తన దివ్య ఆనంద తాండవాన్ని చూపించిన వెంటనే ఋగ్వేదంలో చెప్పబడ్డటువంటి వాక్యములతో స్తోత్రం చేసేటి మహానుభావుడు, తుష్టావ ఋగ్భిర్భగవాన్ స్తుత్యం సుమనసాంగణై, ఋగ్వేద గర్భితములైన మంత్రములతో స్తోత్రం చేశారు. పైగా దేవతలు మాత్రమే స్తుతింపదగిన పరమేశ్వరుణ్ణి ఈయన స్తుతించగలిగాడంటే ఆయన దయ యొక్క ప్రభావం చేతనే సుమా. ఈ ఋక్కులతో ఇతను స్తోత్రం చేయగానే పరమేశ్వరుడు సంతోషించి రెండు వరములు ఇచ్చాట ఆయనకి. స్తుత్యంతే భగవాన్ శంభుః దదౌ తస్మై వరద్వయం బహురుచాం ఆధిపత్యంచ రుక్సాఖా సూత్రకారితాం. బహురుచములకి, బహురుచములనేది ఋగ్వేద సంబంధమైన ఒక మంత్ర విభాగం. ఇక్కడ వైదిక విషయాలు ఎక్కువ, ఎంత అవసరం అంత చెప్తున్నాను నేను. ఈ బహురుచులన్నిటికీ కూడా ఆధిపత్యం ఇచ్చాడు ఇతనికి, అంటే మంత్రద్రష్టగా ఈయనకు ఒక ఋష్యత్వాన్ని అనుగ్రహించాడు స్వామి. రెండవది రుక్సాఖా సూత్రకారకం, రుక్సాఖల యొక్క సూత్రమును తయారు చేయగలిగే జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే వేదమునకు సంబంధించిన అపూర్వమైన విజ్ఞానాన్ని ఇచ్చి వేద సంబంధమైన ఆచార్యుల్లో అగ్రస్థానం శౌనకునికి అనుగ్రహించాడు పరమేశ్వరుడు. ఈ కథను ఎందుకు చెప్తున్నాడంటే వేద విజ్ఞానం గాని విశ్వేశ్వర విజ్ఞానం గాని ఈ తాండవ దర్శన ధ్యానం వల్ల లభిస్తున్నది గనక ఆయన అనుగ్రహంతో శౌనకుడు ఇది పొందాడు. పైగా అక్కడ ఆయన చాలా కాలం శాస్త్ర చర్చలు చేసి వివిధములైన శాస్త్రములను కూడా ఆవిష్కరించాడు సుమా. అంతేకాకుండా మరొకసారి ఏం జరిగిందంటే కదాచి జైముని మునిహి కర్మకాండ ప్రవర్తక, జైముని ముని ఇక్కడికి వచ్చాడు అని చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం, చిదంబరానికి సంబంధించిన ఘట్టాల్లో ఈ జైముని ముని యొక్క అంశం చాలా ఉన్నది. ఇక్కడైతే జైముని ముని వచ్చాడు, శివ దర్శనం పొందాడు, ఆయన ఉద్దేశించి ఒక స్తోత్రం చేశాడని చెప్పారు. ఈ స్తోత్రం ఎక్కడుందా అని వెతికితే ఇది ఈ పురాణంలో కనబడకపోయినా విడిగా మళ్ళీ కనిపిస్తోంది. ఇది జైముని చేసినటువంటి శివస్తుతి, చాలా ప్రసిద్ధమైన శివస్తుతి ఇది. అనేక వేదములు పారాయణ చేసిన ఫలితం ఇవ్వగలిగిన శివస్తుతి అది. మొత్తం 125 శ్లోకాలు అందులో ఉన్నాయి. ఇవి చెప్పుకుంటున్నాం కానీ ఆ స్తోత్రాలు ఉంటే చెప్పుకోవట్లేదు మనం, మళ్ళీ ఓ 10 రోజులు ఉంటే చూసుకోవచ్చు. అంత ఉందని మాత్రం తెలుసుకోండి, ఈ 125 శ్లోకాలు మామూలువి కావు, చాలా మహనీయమైనటువంటి ప్రభావం కలిగినవి ఇవి. వీటి నిత్యానుసంధానం చేసుకుని పారాయణ చేసుకున్నట్లయితే దొరికే ఫలితములు వివిధములు. ఇహంలో సుఖములే కాకుండా పారమార్థికమైన జ్ఞానము కైవల్యము కూడా ఇవ్వగలిగే శక్తి ఆ దివ్యమైనటువంటి స్తోత్రమునందున్నది. పైగా అదంతా కూడాను శివుని యొక్క జ్ఞానాన్ని మనకు అందజేస్తుంది. ఆ స్తోత్రాన్ని అందులో ఏ ఒక్క శ్లోకం చెప్పుకున్నా గొప్పది గనక దాని గురించి కొద్దిగా మీకు నేను అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ జైముని ముని ఎలా వచ్చాడు వివరిస్తున్నారు. జైముని ముని గురించి మనం ముందు తెలుసుకోవాలి, మన ఋషుల గురించి మనకు తెలియాలి కదండి. జైమిని వ్యాస భగవాన్ని యొక్క శిష్యుల్లో ప్రథమమైన వాడు, ప్రధానమైన వాడు. అంతేకాకుండా వేదము యొక్క కర్మకాండనంతటిని కూడా ప్రవర్తింపజేసిన వాడు ఈయన. వేదములో కర్మకాండ, జ్ఞానకాండ అనేది ప్రధానం. ఈ రెండిటికీ సమన్వయించి ద్వారంలో పెట్టిన దీపంలా ఉంటుంది ఉపాసనాకాండ. అది ఒక కర్మకే అన్వయింపబడుతుంది, జ్ఞానంలోకి పర్యవసిస్తుంది, ఉపాసనకున్న గొప్పతనం అది. అందుకు ఈ కర్మకాండ అన్నప్పుడు దానిలో కొంత ఉపాసనా భాగం కూడా ఉన్నది. ఈ విధమైన కర్మకాండనంతటి ప్రవర్తింపజేసిన వాడు జైమిని. ఎవరి వల్ల ఏమొచ్చాయో మనం తెలుసుకోవాలి కదా, కనుకనే వేదము యొక్క కర్మకాండకు ప్రవర్తకుడితడు జైమిని. అలాంటి మహానుభావుడు మాత్రమే కాకుండా అనేక విధములైన సామశాఖలకి, అంటే సామవేదము యొక్క 1000 శాఖలు, సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయి, ఋగ్వేదానికి మొత్తం 21 శాఖలు చెప్తున్నారు. ఇలా ఒక్కొక్క దానికి రకరకాల శాఖలు ఉన్నాయి మనకి. ఆ సామవేద 1000 శాఖల యొక్క పూర్ణత్వం తెలిసినవట. మనకి ఎన్నో శాఖలత వేద విద్య విస్తరిల్లింది. ఇప్పుడు దొరుకుతున్నది 0.1% అండి. మనం పోగొట్టుకున్నది చాలా ఎక్కువ. కానీ ఇది ఆనాటి యుగాల నాడు గనక మొత్తం 1000 శాఖల సామవేద జ్ఞానము కలిగినటువంటి వాడు. సామ్నాం సహస్ర శాఖానాం పారదృష్వా మహామతి ఆకర్ణ్య వైభవం శ్రీమాన్. ఆయన ఋషుల ద్వారా ఈ దివ్యమైనటువంటి ఈ తిల్లారణ్యము అనగా చిదంబర క్షేత్రం యొక్క వైభవాన్ని తెలుసుకుని శివగంగలో స్నానం చేసి భక్తితో పరమేశ్వరుని స్తోత్రించాడు. ఆ స్తోత్రించిన వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహించి దర్శనమిచ్చాడు ఆనంద తాండవాన్ని. ఆ ఆనంద తాండవం చూస్తూ తనతో సమానులైనటువంటి శిష్యుల్ని ఆయన పిలిచి మీరు కూడా చూడండి అన్నాడు. పరమేశ్వరుడు వారిని కూడా అనుగ్రహించాడు. వారి పేర్లు కూడా మనకి శాస్త్రమంది చెప్పబడుతున్నాయి. ఇక్కడ ఏ విధంగా ఆయన స్తోత్రం చేశాడు, ఇక్కడ వేదపాద స్తవము అని పేరు జైమిని చేసినటువంటి చిదంబర నటేశ స్తోత్రానికి వేదపాద స్తవము అంటారు. అంటే ప్రతి శ్లోకం చివరి పాదం ఒక వేదవాక్యం ఉంటుందండి. అది దీనిలో ఉన్నది. కొన్ని ఋగ్వేదంలోవి, కొన్ని యజుర్వేదంలోవి, కొన్ని సామవేదంలోవి, కొన్ని అధర్వేదంలోవి, మొత్తం 4 వేదాలకు సంబంధించిన ప్రధాన మంత్రముల యొక్క భాగములు ఈ స్తోత్రంలో చివరి పాదంలో ఉంటాయి. మిగిలిన 3 మామూలు వాంగ్మయంగా ఉన్నప్పటికీ కూడా చివరి పాదం మాత్రం వేదమంత్రం. ఆ వేదమంత్రంతో అనుసంధానిస్తాడు. ఇలా వేదపాద స్తవము అని ఒక అద్భుతమైన ప్రక్రియ. మన స్తోత్ర సాహిత్యం గురించి రీసెర్చ్ చేయాలే గాని ఎన్నో రహస్యాలు బయటకు వస్తాయండి. అందులో ముఖ్యంగా వేదపాద స్తవము అనే ప్రక్రియ జైమిని ప్రారంభించాడు చిదంబర నటరాజు మీద. ఈ అద్భుతమైన స్తోత్రం మహిమ అంతా ఇంత కాదు, అనేక మందికి ఇప్పటికీ కూడా పెద్దలకి తెలిసి దీని గురించి. ఈ వేదపాద స్తవం యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే ఆదిశంకర భగవత్పాదులు వారు దీని నుంచి స్ఫూర్తి పొంది త్రిపుర సుందరి వేదపాద స్తవము అని అమ్మవారిపై మరొక వేదపాద స్తవం రచించారు ఆయన. ఇక్కడతో మరో మహానుభావుడు ఆయన స్ఫూర్తి పొంది స్కంద వేదపాద స్తవము అనే పేరుతో సుబ్రహ్మణ్య స్వామి మీద వేదపాద స్తవం రచించాడు. ఇలా వేదపాద స్తవాలు మనకు ప్రసిద్ధిగా 3 దొరుకుతున్నాయి. కానీ అన్నిటికీ ఆది మాత్రం శివునికి సంబంధించిన వేదపాద స్తవం. ఇది చదివితే సర్వవేదములతో శివుని స్తుతించిన ఫలితం వస్తుంది. పైగా 125 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. దీనికి సంతోషించే పరమేశ్వరుడు తన దివ్య తాండవాన్ని ప్రదర్శించాడు, లేదా ప్రదర్శించిన తర్వాత దీన్ని చదివాడు, ఏదన్నా సరిపోతుంది ఇక్కడ. అయితే ఇందులో ఏ విధంగా ఈయన ఆయన్ని చేరి స్తోత్రం చేశాడు అనే దానికి ఇక్కడ ఘట్టంలో కనబడకపోయినా మరొక చోట ఈ వేదపాదస్తవం ఎక్కడున్నది అనేది పెద్దల దయవల్ల తెలుసుకోవడం జరిగినది. అందులో అంశములు ఇక్కడ శ్రోతల సౌలభ్యం కోసం తెలియజేస్తున్నారు. భగవాన్ జైమిని ధీమాన్ పుండరీక పురేపుర మహర్షి సిద్ధ గంధర్వ యక్ష కిన్నర సేవితే నృత్యద్భీ అప్సర సంఘే దివ్యగానేశ శోభతే నృత్యంతం పరం ఈశానం దదర్శ సదసి ప్రభుం. సదస్సు, సదస్సు అంటే పెద్దవాళ్ళందరూ ఉన్నటువంటి చోటు. ఎవరా పెద్దలు అంటే దేవగంధర్వ యక్షాదులందరూ అక్కడే ఉన్నారు, ఋషులున్నారు. వీరి నడుమలో పరమేశ్వరుడు యొక్క దివ్య తాండవాన్ని చూస్తూ పులకిత గాత్రుడై ననామ దూరతో దృష్ట్వా దండవత్ క్షితి మండలి సాష్టాంగ దండ ప్రణామం చేసి వెంటనే లేచి నిలబడి ఆ తాండవామృతాన్ని తాగేట. తాండవామృతం ఆగళం, ఆగళం అంటే ఆకంఠము పీకల దాకా అని అర్థం. అలా పానం చేసి పరవశుడై ఆయన ప్రక్కనే నిలబడి, అంటే అయ్యవారి పక్కన నిలబడినటువంటి అమ్మవారిని చూసేట. పార్శ్వస్థిత మహాదేవీం పశ్యంతి సస్య తాండవం. ఆవిడ కూడా చేస్తున్న పని ఏంటంటే ఆయన నాట్యాన్ని తాగుతున్న కళ్ళతో చూస్తుంది ఆవిడ. ఆ చూస్తున్న ఆవిడ్ని చూశాడు ఈయన. ఆ ఉభయుల్ని, ఆ తల్లిదండ్రుల ఉభయుల్ని చూసి దుష్వా సుసంవృష్టమనాహ పపాతపురతో మనకి మళ్ళీ నమస్కారం చేశాడు కింద పడి. ఎన్ని మార్లు చేశాడు మహానుభావుడు. నమస్కారం చేసిన ప్రతిసారి రూపం చూడాలనిపించి లేస్తున్నాడు, రూపం చూసిన ప్రతిసారి నమస్కారం చేయాలనిపించి పడుతున్నాడు. ఈ విధంగా స్తుతించి కొంతసేపటికి తత శిష్య సమాహూయ తన యొక్క శిష్యులు తనతో సమానమైనటువంటి వేదశాస్త్రార్థ పారగాన్ వేదశాస్త్రం యొక్క రమ తెలిసిన మహాత్ముని పిలిచేట. అక్కడే ఉన్నారు వాళ్ళు, వాళ్ళని పిలిచి చూడండి అన్నట్ట. వాళ్ళ పేర్లు అగ్నికేశం అకేశంచ శతయాగం జటాధరం వక్రనాశం సమిత్పాణిం ధూమగంధిం కుశాసనం ఏతై సార్ధం. ఇంతమంది శిష్యులతో, అదే సద్గురువుల యొక్క మహిమండి. వారు తరించడమే కాకుండా తన శిష్యుల్ని తరింపజేయాలని తాపత్రయపడతారు. అందుకే తననే నమ్ముకుని తనతో పాటు వచ్చిన శిష్యులకు కూడా ఈ శివతాండవ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. మహాదేవం పూజయామాస జైమినిహి, వారితో సహా పూజించి కృతాంజలితో స్వామిని స్తుతిస్తున్నాడు. ముందుగా గణపతిని, తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని స్తుతించారు. ఈయన రచించిన ఈ స్తోత్రమే చాలా మందికి ప్రసిద్ధిగా ఉన్నది. విఘ్నేశ విధిమార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. ఈ బ్రహ్మణాం బ్రహ్మణస్పతే అనేది వేదమంత్రంలో అది గణానాంత్వాలో వస్తుంది, అది ఇక్కడ పెట్టారు. ఇలా ప్రతి శ్లోకానికి చివర వస్తూ ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి, నేను అన్ని చెప్పకుండా కొన్ని మాత్రమే. ఏవి మహిమాన్వితవో అన్ని మహిమే, మళ్ళీ కొన్ని చెప్తే మిగిలిన కావనుకుంటారేమో. అయితే ఒక నదిలో కాసింత నీరు తీసుకున్నా గంగాజలమని తాగచ్చు. అదేవిధంగా వేదపాదస్తోం అనే గంగాజలంలో కొంత ఆచమనం చేద్దాం, తరించిపోదాం. శివం విష్ణోశ్చ దుర్దర్శం నరకొస్తవు తుమర్హతి తస్మాన్మత్త స్తుతిశ్చేయం అభ్రా దృష్టి రివాజని. శివుణ్ణి స్తుతించదలుచుకున్నాను కానీ స్తోత్రం చేయగలిగే శక్తి నాకెక్కడా అంటున్నాడు జయమ. ఎందుకంటే బ్రహ్మాదులు కూడా ఆయన తుది మొదళ్ళు తెలుసుకోలేరే, ఆయన గురించి నేను స్తోత్రించగలనా? అయినా స్తోత్రిస్తున్నాను. ఎలాగో అంటే అభ్రా దృష్టి రివాజని, ఇది ఋగ్వేదంలోని మంత్రం అండి, అది ఇక్కడ ముందు చివర. ఆకాశము మేఘము నుంచి నీరు ఎలా కురుస్తుందో నా నుంచి స్తోత్రం అలా వస్తుందన్నాడు అంతే. వాళ్లలా నేను స్తుతించలేను గాని మబ్బు నుంచి నీరులాగా నా నుంచి స్తోత్రం వస్తుందన్నాడు. అంటే మబ్బు నుంచి నీరు ఎంత సహజంగా కురుస్తోందో పరమేశ్వరుని చూసిన వెంటనే నా మనస్సు నుంచి అంత సహజంగా ఈ స్తోత్రం వస్తోందన్నాడు. ఎంత చక్కటి మాట, ఋగ్వేదంలో మాట ఎలా తెచ్చి పెట్టాడు చూడండి. ఇలా ప్రతిదీ కూడా వేదవాక్యములు అనుసంధానిస్తూ ఉంటారు ఇక్కడ. అందుకే ఇది వేదమయం. ఇది చదివితే మీకు రుద్ర నమక మంత్రాలు కూడా ఇందులో కనిపిస్తాయి. పాద భిన్నాహి లోకాయ మౌళి భిన్నాండ భిత్తయే భుజభ్రాంత దిగంతాయ భూతానాం పతయే నమః క్వణం నూపుర యుగ్మాయ విలసత్కృత్తివాససే ఫణీంద్ర మేఖలాయాస్తు పశూనాం పతయే నమః. ఆ వేదవాక్యములు ఎలా తగులుతున్నాయి చూశారు ఇక్కడ. పాద భిన్నాహి లోకాయ, ఇక్కడ ఆయన చూసి నాట్యాన్ని చూపిస్తున్నాడు. ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఆయన పాదములు ఎక్కడున్నాయో తెలుసా? పాద భిన్న అహిలోకాయ, ఎక్కడో తెలియని పాతాళ లోకాల వరకు ఉన్నాయట పాదాలు. శిరస్సు ఎక్కడుందో తెలుసా? మౌళి భిన్న అండభిత్తయే, ఆ పైన ఎక్కడో మన కంటికి కనబడినటువంటి ఆకాశ సీమల దాకా ఉందిట, అంత ఉన్నదండి. అంత విరాట్ రూపంతో స్వామి నాట్యం చేస్తున్నాడు, విశ్వమయ శరీరాన్ని దర్శించాడు అనమాట. అక్కడది బ్రహ్మాండ వ్యాప్త దేహాన్ని చెప్పినట్లుగా ఆ పాతాళ నభస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, అది ఇక్కడ. భుజభ్రాంత దిగంతాయ, ఆ చేతులు చాస్తున్నాడు నాట్యం చేసినప్పుడు. ఆ చేతులు ఎక్కడి దాకా వెళుతున్నాయంటే దిగంతాయ, దిక్కుల చివరుల దాకా సాగుతున్నాయట ఆ చేతులు. భూతానాం పతయే నమః, ఇంకా పాదములు కదిలిస్తున్నప్పుడు క్వణం నూపుర యుగ్మాయ, ఆ నూపురములు ధ్వనిస్తున్నాయి. విలసత్కృతి వాససే, ఆ చర్మవస్త్రం మెరిసిపోతోంది. ఫణీంద్రమే కలాయాస్తు, వడ్డాణంలో చుట్టుకున్నటువంటి సర్పము భాషిస్తున్నది. అటువంటి పశూనాం పతయే నమః. కాలకాలాయ సోమాయ యోగినే శూలపానయే అస్థిభూషాయ శుద్ధాయ జగతాం పతయే నమః. పాత్రే సర్వస్య జగతః నేత్రే సర్వదివౌకసాం గోత్రాణాం పతయే తుభ్యం క్షేత్రాణాం పతయే నమః. శంకరాయ నమస్తుభ్యం మంగళాయ నమోస్తుతే ధనానాం పతయే తుభ్యం అన్నానాం పతయే నమః. ఇలాగా దివ్యమైనటువంటి ఈ వేదపాదస్తవం కొనసాగుతూ ఉండగా మధ్యలో ఈ తాండవానికి సంబంధించిన మరొక రెండు శ్లోకాలు చెప్పుకుందాం. త్వమే భోమాపతే మాతా త్వం పితా త్వం పితామహ త్వమాయుస్త్వం మతిస్త్వం శ్రీరుత భ్రాతోతన సఖా. ఇందులో ఉత భ్రాతోతన సఖా అనే వాక్యం ఋగ్వేద సంబంధమైనటువంటి వాక్యం. ఇది ఏం చెప్తున్నారంటే మనందరూ ఇలాగే ప్రార్థించాలి. త్వమేవ ఉమాపతే మాతా త్వం పితా త్వం పితామహ. ఓ మాపతి, నీవే మాకు తల్లివి తండ్రివి, నువ్వు తాతవు, నువ్వు మాకు ఆయుష్యువి, నువ్వు నాకు బుద్ధివి, నువ్వే మా సంపదవి, నువ్వే మాకు సోదరుడువు మిత్రుడువు, మాకన్నీ నీవేనయ్యా అనే భావాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఏష ఏవ వరోస్మాకం నృత్యంతం త్వాం సభాపతే లోకయంతముమాకాంతం పశ్యేమ శరదశ్యతం అరోగిణో మహాభాగా విద్వాంసశ్చ బహుశ్రుతాః భగవంతుత్ప్రసాదేన జీవేన శరదశ్యతం సదారా బంధుభిః సార్ధం త్వదీయం తాండవామృతం పిబంతః కామమీశాన నందామ శరదశ్యతం దేవదేవ మహాదేవ త్వదీయాంఘ్రి సరోరుహే కామం మధుమయం పీత్వా మోదామ శరదశ్యతం కీటా నాగా పిశాచా వా ఏవా కేవా భవే భవే తవ దాసా మహాదేవ భవామ శరదశ్యతం సభాయామీశతే దివ్యం వృత్తవాజ్యకలస్వనం శ్రవణాభ్యాం మహాదేవ శృణవామ శరదశ్యతం స్మృతిమాత్రేణ సంసార వినాశన పరాణితే నామాని తవ దివ్యాని ప్రభ్రవామ శరదశ్యతం ఇషు సంధాన మాత్రేణ దగ్ధ త్రిపుర దుర్జటే ఆదివిర్వ్యాధివిర్నిత్యమదీతాస్యామ శరదశ్యతం. ఈ శరదశ్యతం అనే మాట వింటే వేదమునందు ఇవన్నీ ఒకే చోట చెప్పబడతాయి. ఈ మంత్రరాశి ఇందులో మనందరం నూరేళ్లు హాయిగా ఉండాలనే భావం ఉన్నది. అదే ఇక్కడ మనకి జైమిని మహర్షి మనందరికీ అందిస్తున్న ఆశీర్వచనంగా ఉంటుందని ఒక స్వస్తి వాక్యంగా ఇక్కడ చదివాను నేను. ఇది విన్న అందరికీ కూడా స్వస్తి సు అస్తి మేలు కలుగుగాక దాన్నే ఎంపిక చేసి చెప్పుకున్నాం. ఇందులో భావం మీకు తెలిసి ఉంటుంది. పశ్చేమ శరదశ్యతం, నూరు శరత్తులు మేము చూస్తూ ఉండాలి, అంటే శత సంవత్సరం బ్రతకాలి, చాలా కాలం బ్రతకాలి, బ్రతికినంతకాలం చూస్తూ ఉండాలి. అందుకని బతికం గానీ లాభం లేదండి అని కాదు, ఉన్నంతకాలం ఇంద్రియాలు పుష్టిగా ఉండాలి ఇది కోరుకోవాలి. మనకి సంధ్యావందనం అలవాటు ఉన్న వాళ్ళకి మధ్యాహ్న సంధ్యలో వస్తుంది ఈ మంత్రం. అలాంటి వాళ్ళు తప్పకుండా జీవేమ శరదశ్యతం, వాళ్ళకి ఏమి సందేహం లేదండి. ఆ సూర్యభగవాన్ని ఆరాధిస్తూ అందులో ఉన్న పరమాత్మను ఈ విధంగా ప్రార్థిస్తే ఏమైందండి. అందుకు ఇందులో చెప్పినవన్నీ కూడా మేము మాట్లాడుతూ బ్రతకాలి, వింటూ బ్రతకాలి, అదే విధంగా ఆనందంగా బ్రతకాలి. ఇవే కదా కోరుకోవాల్సింది. ఇందులో అవి కోరికలు అయితే ఏంటి వింటూ బ్రతకాలి, ఏంటి చూస్తూ బ్రతకాలి, జైమిని ఏమిటి చూడాలనుకుంటున్నాడో మనం చూద్దాం ఇక్కడ. స్వామి ఏష ఏవ వరోస్మాకం, మా యొక్క వరం ఏమిటి అంటే, ఓ సభాపతే, నృత్యం చేస్తున్న ఉమాకాంతుడివైన నిన్ను పశ్చేమ శరదశ్యతం, మేమున్నంతకాలం చూస్తూనే ఉండాలయ్యా. అరోగిణో మహాభాగా విద్వాంసచ్చ బహుశ్రుతాః, నీ అనుగ్రహం చేత మేము ఏ రోగములు లేనివారమై, గొప్ప అభ్యుదయము గలవారమై, జ్ఞానము కలవారమై, శాస్త్రాధ్యయనము కలవారమై, నూరు సంవత్సరములు జీవేమ జీవింతుముగాక. ఎంత చక్కటి కోరికలు చూడండి, చాలా ప్రీతిగా ఉందా లేదా ఈ కోరికలన్నీ కూడా. కనుకనే ఈ కోరికలను కోరుకోవడం కూడా మనకు కనబడుతున్నది. ప్రతివారు కూడా కోరికలు కోరుకోవాలి. అందుకని ఏ కోరికలు కోరుకోము అక్కర్లేదు అనే మాటలన్నీ కూడా పనికిరానివే. అందుకు ఇవి కోరుకోవడం చాలా మంచిది, ఇవి అక్కర్లేదే చెప్పండి. నీ అనుగ్రహం చేత మేము రోగములు లేని వారుగా ఉండాలి, గొప్ప అభ్యుదయం సాధించాలి, జ్ఞానులం అవ్వాలి, వేదాది శాస్త్రముల యందు పండితులం కావాలి, ఇలా మేము ఉన్నంతకాలం ఉండాలి. ఇంకేం కావాలండి ఇలా కోరుకోవడం కంటే? సదా రా బంధువి సార్ధం త్వదీయం తాండవామృతం. అంతేకాదు మేము మా బంధువులు అందరూ కూడా నీ యొక్క దివ్యమైనటువంటి ఈ నాట్యామృతాన్ని సంపూర్ణంగా తాగుతూ నందామ శరదశ్యతం, ఉన్నంతకాలం హాయిగా ఆనందంగా ఉండాలి. దేవదేవ మహాదేవ త్వదీయాంఘ్రి సరోరుహే కామం మధుమయం పీత్వా మోదామ శరదశ్యతం. ఇంకో మాట అన్నారు, భవామ శరదశ్యతం. భవామ అంటే అగుదుముగాక అని అర్థం. ఏమిటవ్వాలి? మేము పురుగులుగా అయినా సర్పాలుగానైనా పిశాచాలుగానైనా మా ప్రారంధాల కొద్దీ ఏ జన్మలెత్తో మాకు తెలియదు కానీ ఏ జన్మలెత్తినా నీ దాసులుగా మేముందుముగాక. ఇది ఎంత చక్కటి మాట చెప్పండి. సభాయామీశతే దివ్యంకి శృణవామ ఉంది కదండి, వినాలి. ఏమిటి వినాలంటే, దివ్యమైన సభలో నువ్వు నాట్యం చేస్తున్నప్పుడు నీ ముబ్బల సవ్వడి డమరుక ధ్వానములు, అదేవిధంగా నీ నాట్యానికి ప్రమదగణములు విష్ణువు మొదలైన వారందరూ చేస్తున్నటువంటి వివిధములైన మృదంగాది వాద్యములు మేమెల్లవేళలా విందుముగాక. ఆ కైలాస శబ్దములు మేము వింటూ ఉండాలి. తలంచినంత మాత్రమనే సంసారాన్ని తరింపజేసేటువంటి నీ యొక్క నామాన్ని ప్రభ్రవామ శరదశ్యతం, మేము ఉన్నంతకాలం ఆ నామమే అంటూ ఉండాలి. పైగా ఒక్కసారి ధనస్సుని బాణంతో సంధించినంత మాత్రమునే త్రిపురాసుని సంహరించిన ఓ పరమేశ్వర, ఆధుల నుంచి వ్యాధులను